Recording in progress.
హరే కృష్ణ, అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో ఈ రోజు మనం 9వ అధ్యాయం 10వ శ్లోకానికి వెళ్తున్నాము. ముఖ్యంగా కృష్ణుడి యొక్క ఐశ్వర్య జ్ఞానాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు అనమాట. సో 9వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం దాకా. సో లాస్ట్ సెషన్స్ లో మనం 9వ తొమ్మిదో శ్లోకం దాకా చూసుకున్నాము. సో ఈ శ్లో ఈ ఈ సెషన్ లో మనం 10వ శ్లోకానికి వెళ్తున్నాము. సో ఈ నేను ప్రస్తుతానికి రివిజన్ లోకి వెళ్ళట్లేదు. లాస్ట్ సెషన్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత నేను రివిజన్ లోకి వెళ్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ మనము ఈ ఐశ్వర్య జ్ఞానాన్ని కొంచెం క్షుణ్ణంగా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోగలిగితే ఎప్పటికీ మిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క ఈ ఐశ్వర్య జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్లనే ఆయన ఎటువంటి వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తి, అతని శక్తి సామర్థ్యాలు ఏంటి, అతని ఐశ్వర్యం ఏంటి, యోగ ఐశ్వర్యం ఏంటి, సో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే కలిగితే కనుక అప్పుడే మనకి దాస్యభావం రావడం, అప్పుడే మనం ఆయనకి శరణు వేడాలని, లేకపోతే ఈయనే నమ్ముకోవాలి, ఈయన శాశ్వతంగా ఈయన ఉండేటువంటి వ్యక్తి, ఈయన రక్షణ ఇవ్వగలుగుతాడు, దయ చూపించగలుగుతాడు అని మనకు అర్థమవుతుంది అనమాట. అందువల్ల మళ్ళీ ఒకసారి ఈ 9.4 నుంచి మళ్ళీ 9.10 దాకా మళ్ళీ రివిజన్ చేద్దాము. ఎందుకంటే రేపు మళ్ళీ కొత్త సెక్షన్ అనమాట, కొంచెం పెద్ద శ్లోకం 9.11. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు 9.10 తీసుకొని తర్వాత నేను రివిజన్ లోకి వెళ్తాం. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. సో అందరం కూడా కొద్దిగా మెమరైజ్ చేసుకోవాలి. మయాధ్యక్షేణ ప్రకృతి సుయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి సుయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి సుయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. సో మయ అధ్యక్షేణ ప్రకృతి, ఈ ప్రకృతి అంతా కూడా నా అధ్యక్షత పనిచేస్తుంది. ఎందుకంటే ఈ శ్లోకం ఎందుకు వస్తుందంటే గత గడిచిన శ్లోకాస్ లో నేను ఉదాసీనంగా ఉంటాను అని ఆయన ఉదాసీనవత్ అనేటువంటి పదం వాడాడు. అవి నాలో ఉన్నాయి, నేను వాటిలో ఉన్నాను, ఎన్ని బాగా స్టిల్ నేను ఉదాసీనంగా ఉంటాను, అంటే చూడడానికి పట్టించుకున్నట్టుగా ఉంటాను అన్నట్టుగా ఉందన్నమాట, పట్టించుకున్నట్టుగా ఉంటాను అని. అయితే ఈ శ్లోకానికి లింక్ ఏంటంటే నువ్వు ఉదాసీనంగా ఉంటాను అంటే ఎందుకు నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఉదాసీనంగా ఉంటే అసలు ప్రకృతి ఇంత సిస్టమేటిక్ గా ఉండదు. ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి అనేక అంశాలు ఇంత ఒక వ్యవస్థలాగా అన్ని సక్రమంగా ఉండవు. నువ్వు ఉదాసీనంగా ఉంటాను అని అంటే ఉదాసీనంగా ఉండడం అంటే అసలు ఏమి పట్టించుకోనట్టు, అసలు ఏమి పట్టించుకోకపోతే ఖచ్చితంగా సృష్టిలో అనేక వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. అందుకే ఇక్కడ శ్లోకం ఏంటంటే, ఇక్కడ లింక్ ఏంటంటే నువ్వు ఉదాసీనంగా ఉంటావా, నేను ఒప్పుకోను అది. నువ్వు ఉదాసీనంగా ఉండే పని అయితే ఇక్కడ ఏవి ఈ భౌతిక ప్రకృతి ఆరంభించడం కానీ, వాటిల్లో జీవరాశులు రావడం కానీ, ఈ 14 లోకాలు ఫామ్ అవడం కానీ, ఇవన్నీ ఇంత సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఇవన్నీ అసలు జరిగే పని కాదు. కాబట్టి నేను ఒప్పుకోలేకపోతున్నా అంటే ఇప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, ఏంటంటే కరెక్టేను, నా అధ్యక్షతనే ప్రకృతి పనిచేస్తుంది. సో స్థావర జంగములన్నీ కూడా, అంటే తిరిగేటివి, తిరగనివి అన్ని కూడా నా అధ్యక్షతనే ఉన్నాయి. చూడటానికేమో ప్రకృతి అన్ని చేస్తున్నట్టు కనిపిస్తుంది, నేను ఉదాసీనంగా ఉన్నట్టు నేను కనిపిస్తాను, కానీ నా ఆజ్ఞ వరకు నడుచుకుంటాను, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను, కానీ నేను కనబడిన అయితే నేను కనబడకుండా నా యొక్క కనుసైగతో వీటన్నిటిని నేను నా కంట్రోల్లో పెడుతున్నాను. సో అది కృష్ణుడు స్వయంగా మయా అహం నేను అంటే, కృష్ణ ఒక పర్సనాలిటీగా చెప్తున్నాడు అనమాట. నా అధ్యక్షతనే నడుస్తుంది ఇదంతా కూడా. చూడడానికి ఉదాసీనంగా ఉన్నారు, అలాగే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ నా యొక్క వివిధ అంశాలు, అవతారాలు, అంశాలు ఇవన్నీ కూడా వాటిని చూసుకుంటుంది. బట్ నా ఆజ్ఞ లేదే ఆ అవతారాలు కానీ, పంచభూతాలు కానీ, దేవతలు కానీ ఎవ్వరు కూడా నా ఆజ్ఞ లేదే వాళ్ళు అవన్నీ చేయరు. ఉదాహరణకి సృష్టి, స్థితి, ప్రళయం మూడు ఉన్నాయి. నా ఆజ్ఞ మేరకు బ్రహ్మ చేయాలి, నా ఆజ్ఞ మేరకే విష్ణువు చేస్తాడు, నా ఆజ్ఞ మేరకే శివుడు చేస్తాడు. వాళ్ళ ముగ్గురు వేరు వేరుగా చేయరు, లేదా వాళ్ళు స్వతంత్రంగా చేయరు, స్వతంత్రంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు నాకు అనిపించింది సృష్టించేద్దాము, నాకు అనిపించింది ఇప్పుడు మొత్తం లయం చేసేద్దాము, అట్లా ఉండదు అనమాట. లేదా ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు చేయరు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ కింద నడుస్తా ఉంది. అది అది ఇక్కడ అర్థం కాదు, మనకు కనబడదు అనమాట. ఈ వ్యవస్థ వెనకాల ఉన్నటువంటి ఆ వ్యక్తి మనకు కనబడ్డు కాబట్టి బహుశా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జరిగిపోతున్నాయేమో, అంత ప్రకృతి చూసుకుంటుందేమో అనే భావనలో ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులను కూడా అదే ఆలోచనలో ఉన్నారనమాట. కానీ భగవద్గీత కానీ మనం కానీ తీసుకోగలిగితే, అది అర్థం చేసుకోగలిగితే మాత్రం అది కూడా ఆచార్యుల ద్వారానే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏది కూడా ఆటోమేటిక్ గా జరగడం లేదు, బట్ ఆటోమేటిక్ గా వర్క్ చేయాలని అలా ట్యూన్ చేయబడినాయి. అంటే భగవన్ స్వయంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ దీన్ని సెట్ చేసి పెట్టేసాడు అనమాట. ఉదాహరణకి ప్రకృతిలో ఇన్ని గ్యాసెస్ ఉండాలి, నైట్రోజన్ ఎంత ఉండాలి, ఆక్సిజన్ ఎంత ఉండాలా, కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ఉండాలా అని సెట్ చేసాడు. ఎప్పుడెప్పుడు వర్షాలు రావాలి, ఎప్పుడెప్పుడు చలికాలం రావాలి, ఎప్పుడెప్పుడు ఎండాకాలం రావాలి, ఇది సెట్ చేశాడు. కాబట్టి అదేదో దాని అంతా అదే పనిచేసినట్టు కనిపిస్తుంది. అది సృష్టించిన వాడి ఒక గొప్పతనం. సో మన బాడీ తీసుకుంటే మన కంట్రోల్లో ఎన్ని అవయవాలు ఉన్నాయి, మన కంట్రోల్ లేకుండా ఎన్ని అవయవాలు ఉన్నాయి, అన్ని మన కంట్రోల్గా ఉండుంటే ఈ పాటికి మనం ఎప్పుడు చనిపోయేవాళ్ళం. సో మన కంట్రోల్ లేకుండా గుండె కొట్టుకుంటా ఉంది, మన కంట్రోల్ లేకుండా మనం ఊపిరి తీసుకుంటున్నాము, అలాగే లోపల జీర్ణ వ్యవస్థ మనం చెప్పడం లేదు. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, నీ వర్క్ నువ్వు స్టార్ట్ చేయడం లేదు. ఆటోమేటిక్ ఫుడ్ లోపల బాగుందని ఏదో సెన్సార్స్ వచ్చి వేరు ఫుడ్ పడింది కాబట్టి ఇప్పుడు నా పని ఏం చేయాలనుకో, ఆ జ్యూసెస్ ఆటోమేటిక్ రిలీజ్ అయిపోతా ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సిస్టమేటిక్ గా ఉంది అంటే, ఒక అద్భుతంగా అది పనిచేస్తుంది అంటే, దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఉన్నాడు. ఆ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు అంటే కృష్ణుడు అంటున్నాడు, ఆ ఇంటెలిజెంట్ పర్సన్ నేనే. సో మధ్య మయాధ్యక్షేన ప్రకృతి శ్వేతేస చరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. సో భావంలోకి వెళ్తే, ఓ కుంతిపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. నా శక్తులు ఒకటైనా ఈ ప్రకృతి. సో కృష్ణుడి యొక్క శక్తుల్లో ఒక శక్తి అది. కృష్ణుడి దగ్గర అనేక శక్తులు ఉన్నాయి. ఆ శక్తులని శక్తిమాన్ చెప్పినట్టు నడుస్తుంది. సో శక్తిమాన్ కృష్ణుడు, శక్తి వచ్చిన ప్రకృతి. సో ఎప్పుడైతే శక్తిమాన్ శక్తిని ఆదేశిస్తాడో, శక్తి మిగతా పనులని శక్తి చేసేసుకుంటుంది. ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ నా ఆజ్ఞ వరకు పనిచేస్తుంటున్నాడు, పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తుంది. ప్రకృతి నుంచే, లేదా అన్ని ప్రకృతి నుంచే వచ్చినట్టుగా, ప్రకృతి నుంచే మొదటిసారి మొలకెత్తున్నట్టుగా, భూమి మీద మొలకెత్తున్నట్టుగా ఇవన్నీ ప్రకృతి ఏదో సిగ్నల్ ఇచ్చి వర్షం కురిపిస్తున్నట్టుగా, లేదా ప్రకృతి సిగ్నల్ ఇస్తే పగలు వస్తున్నట్టుగా. సో ఇవన్నీ కూడా ఏదో ప్రకృతిలోనే ఆటోమేటిక్ జరిగిపోతుంది కాబట్టి, సో ప్రకృతి ఇవన్నీ సృష్టిస్తున్నాయి. కానీ ఇక్కడ కృష్ణుడు అంటాడు నా ఆజ్ఞ మేరకు, అది పాయింట్. అలాగే దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. ఏదో ప్రకృతి దానికి ఇష్టం వచ్చినట్టు, దానికి ఇష్టం వచ్చినప్పుడు అదే సృష్టించబడడం, మళ్ళీ అదే లయింపబడడం, ఏదో దాని ఇష్ట ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి. కానీ కృష్ణుడు అన్నాడు ఇక్కడ నా ఆజ్ఞ మేరకు. సో భగవద్గీత చదివేటప్పుడు ఈ అహం, నేను, మమ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఈ పదాలు స్కిప్ చేసేస్తారు భగవద్గీతలో. ఇక్కడ అహం నేను అంటే స్వయంగా కృష్ణుడు తాను ఏం చేస్తున్నాడో డైరెక్ట్ గా మనకు చెప్తున్నాడు అనమాట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలా మంది ఈ భాషలో లేదా భావాలు రాసే వాళ్ళు చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ అహం అంటే కృష్ణుడు కాదు, ఇది నిరాకార రూపంలో ఉండేటువంటి ఒక పరమాత్మ ఏదో వాళ్ళ ఇష్టం. ఇది కృష్ణుడు, ఇది కృష్ణుడు చెప్పింది కాదు, కృష్ణుడిలో ఉన్న ఆత్మ చెప్పింది. వాళ్ళ ఇష్టం అనమాట ఎట్లాగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నమ్మరు. అంటే నిరాకారం నుంచి ఫైనల్ స్టార్టింగ్ పాయింట్ వాళ్ళు, వాళ్ళకి ఆకారం అనేది తెలియదు, వాళ్ళు నిరాకారం స్టార్టింగ్ పాయింట్ ఉంటారు. నిరాకారం ఆకారం అయింది కాబట్టి ఓకేనా, ఈ ఆకారం అయిన వ్యక్తి టెంపరీ ఫామ్ అనుకుంటారు వాళ్ళు. సో ఆ టెంపరీ ఫామ్ లో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు ఇది వాస్తవానికి ఇది కాదు, అది కృష్ణుడు ప్రస్తుతానికి ఆకారంగా వచ్చాడు, కానీ లోపల ఆత్మ అది శాశ్వతమైన నిరాకారం ఆత్మ అయింది. అంటే వాళ్ళకి ఏది తోచితే అలా చెప్పేస్తారు అనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు డైరెక్ట్ చెప్తున్నాడు, నా ప్రకృతి నా అధ్యక్షత నడుస్తా ఉంది, నా అజ్ఞ వరకు నడుస్తా ఉంది. కృష్ణ డైరెక్ట్ చెప్తున్నాడు అనమాట. అందుకే ఈ భగవద్గీత ప్రభావిత రాశాడు అది యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి. కాకపోతే వీళ్ళ మైండ్స్ కి అది సెట్ కాదు అనమాట, ఆ లాజిక్ ఫిట్ కాదు. ఎందుకంటే ఆకారం అయి ఉన్నవాడు మనలాగా లిమిటెడ్ అయిపోతాడు కదా, ఒక దగ్గర ఆగిపోతాడు కదా, ఇంత పెద్ద ప్రకృతిని ఎట్టా అతను శాసిస్తాడు. ఇంత పెద్ద ప్రకృతిలో భగవంతుడు కూడా మన లెక్కేసేస్తారు అనమాట, మానవుడు లెక్కేసేస్తారు. కాబట్టి అంత పెద్ద వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేస్తాడు, సింపుల్ అనమాట. ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు లైక్ అప్పుడు అంబానీలు అదానీలు వీళ్ళంతా చూస్తే, వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏవేవో దేశాల్లో ఉంటాయి. లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెన్సీ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ అతను ఎక్కడో ఉండి అన్ని వ్యవస్థల్ని అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకొని అన్ని కోఆర్డినేట్ చేసుకొని ఉన్నాడు కదా. ఎక్కడో ఒక వ్యక్తి నార్మల్ గా వ్యక్తిగా ఉన్నాడు, ఆయనేమి ప్రతి కంపెనీలకు పోయి దూరి అంటే నిరాకారంగా దూరి అన్నింటిలో పోవడం లేదు. ఆయన వ్యక్తిగా ఉంటూనే తన శక్తులతో అన్నింటిని నడిపిస్తున్నాడు. తన శక్తులు ఎవరు, అక్కడ మేనేజర్స్, సేల్స్ మేనేజర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, వాళ్ళ శక్తులు. సో ఈ చిన్న పాయింట్ అర్థం కాక గిరిగల కొట్టుకుంటా వాళ్ళు ఈ అహము నేను అనేదాన్ని సీరియస్ గా తీసుకోకుండా దానికి ఏదేదో వాళ్ళు భాష్యాలు చెప్పి అనవసరంగా యాక్చువల్ గా యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ని కానీ మన యాజ్ ఇట్ ఈస్ ని వాళ్ళు యథార్థంగా వాళ్ళు తీసుకోలేరు అనమాట. సో అది పెద్ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు సో ఇవాళ ప్రపంచంలో 95% ఉన్న వాళ్ళు నిరాకార భాష్యాలను చదువుతూ తద్వారా అట్లా అర్థం చేసుకుంటూ వాళ్ళు అందరికీ తప్పుడు అర్థాలు లేకపోతే వాటికి వివరణలు ఇస్తూ ఉన్నారు అనమాట. సో మనం భాషల్లోకి వెళ్తే నేను చెప్పినట్టుగా లింక్ అనమాట, నువ్వు సృష్టి ప్రక్రియలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నావు అని నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఉదాసీనంగా ఒప్పుకోలేకపోతున్నావు, అవును నేను ఉదాసీనంగా అయితే లేను, ఉదాసీనంగా ఉన్నట్లుగా నటిస్తాను నేను, కానీ అన్ని కూడా నేను ఆజ్ఞ మేరకే, నా ఆజ్ఞ మేరకే ఈ ప్రకృతి నడుస్తా ఉంది. నా అధ్యక్షత సమర్థవంత కారణం మరియు ప్రకృతి భౌతిక కారణం నుండి స్థావర జంగములతో కూడిన ఈ విశ్వం తయారవుతుంది. నా అధ్యక్షత అంటే ఇది సమర్థవంత కారణం, ఎఫిషియంట్ కాజ్ అంటారు. అలాగే ప్రకృతి మెటీరియల్ కాజ్ అంటారు, భౌతిక కారణం నుండి ఇవన్నీ స్థావర జంగములు, తిరిగేటివి అట్లాగే ఒకే దగ్గర ఉండిపోయేటువంటి వస్తువులు కావచ్చు, అది తిరిగేటువంటి జీవరాశులు కావచ్చు, మొత్తం పెట్టి తయారవుతుంది. ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సమర్థవంత కారణం మనకు కనిపించదు, భౌతిక కారణం మనకి బ్రహ్మాండం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ భౌతిక కారణం వల్లే ఇదంతా నడుస్తుంది కావాలనుకుంటాం మనం, కానీ ఆ భౌతిక కారణాన్ని నడిపించడానికి సమర్థవంత కారణం ఒకటి కావాలా. అదేంటో చూద్దాం, కొన్ని ఉదాహరణలు ఇస్తాము. సో సమర్థవంత కారణం, భౌతిక కారణాలు వేరువేరు, వేరువేరు కారణాలు ఇవి. అదే ఉదాహరణకి, ఒక కుమ్మరి వ్యక్తి ఉన్నాడు, తాను దగ్గరుండి ఆ చక్రం తిప్పి మధ్యలో బంకమట్టి వేసి, ఆ బంకమట్టిని నెమ్మదిగా ఒకటొకటి ఆయన షేప్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి ఒక కుండ అవుతుంది. ఇప్పుడు బంకమట్టి అనేది ఒక విధంగా చెప్పండి భౌతిక కారణం. ఎందుకంటే చూస్తూ చూస్తూ చూస్తూనే, అరే ఇంత బంకమట్టి మళ్ళీ కుండలాగా తయారైపోయింది, అంటే బంకమట్టి నుంచి కుండ వచ్చింది అనమాట. అంటే కుండ రావడానికి కారణం బంకమట్టే, కరెక్ట్. కానీ ఆ బంకమట్టి ఆ షేపుకి రావాలి అంటే ఒక్కోసారి ఆ కుమ్మరి వ్యక్తి లేకపోతే బంకమట్టి బంకమట్టిగా ఉంటుంది, అది ఎప్పటికీ కుండ కాదు. ఓకే, అది కుండ కాదు. కాబట్టి ఎప్పుడు చూసినా సరే మనకి డైరెక్ట్ గా ఉన్న రిలేషన్షిప్ మనకి కనబడతా ఉంటది, అంటే బంకమట్టి కుండ కనబడుతుంటది. కానీ వెనకాల ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక్కోసారి కనబడకపోవచ్చు, కనబడచ్చు, కనబడచ్చు, కనబడకపోవచ్చు. ఒక్కోసారి ఎలా ఉంటది అంటే, ఆ చక్రాన్ని ఆ కుమ్మరి వ్యక్తి ఆ చక్రాన్ని తిప్పేదానికి ఏం చేస్తాడు, పెద్ద కర్ర వాడతాడు, ఆ కర్రతో తిప్పుతాడు. తిప్పిన తర్వాత ఆ బంకమట్టికి ఆల్రెడీ ఒక షేప్ ఇస్తూ వస్తాడు. ఇప్పుడు ఏమైనాయి, రెండు రెండు భౌతిక కారణాలైనాయి, ఒక సమర్థవంత కారణమైంది. భౌతిక కారణం ఏమైంది, బంకమట్టి, రెండు ఆ కర్ర కూడా పట్టుకొని తిప్పడం, అది కూడా ఒక భౌతిక కారణమైంది. చూడడానికి కర్ర తిప్పడం వల్లనే, కర్రని తిప్పడం వల్లనే అది తిరుగుతూ ఉంది, చక్రం తిరుగుతూ ఉంది. చక్రం తిరగడం వల్ల ఈ బంకమట్టి ఉంది, ఆ బంకమట్టి పోయింది, ఆ బంకమట్టి నుంచి కొండ వచ్చింది. కానీ వీటన్నిటి వెనకాల ఆ కర్ర పట్టుకున్న వ్యక్తి సమర్థవంత కారణం అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో బిడ్డకి తండ్రి సమర్థవంత కారణం, తల్లి భౌతిక కారణం. సో ఇప్పుడు తల్లి నుంచి డైరెక్ట్ గా బిడ్డ వచ్చేస్తాడు. ఇప్పుడు జనరల్ గా మనకి పర్సెప్షన్ ఏంటి అంటే, ఈ బిడ్డకి కారణం తల్లే, భౌతిక కారణం, డైరెక్ట్ గా మనకు ఆమె కనపడుతుంది. కానీ అంతకుముందు 9 మాసాల ముందర ఆ తండ్రి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, కానీ ఆయన ప్రస్తుతం పిక్చర్ లో లేడు. కానీ ఆ తండ్రి గారు లేకపోతే ఈరోజు ఆ బిడ్డ రాదు. సో డైరెక్ట్ గా మనకు డైరెక్ట్ గా అనిపించేటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని భౌతిక కారణం అంటారు. మనకు కనబడకుండా బట్ ఆయన ఆజ్ఞ మేరకు లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ వరకు వల్ల అసలు ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. సో అదే కృష్ణుడు అంటారనమాట భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకంలో, సర్వయోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహత్ యోనిర్ అహం బీజా ప్రదాపిత, నేనే బీజానేసేటువంటి ప్రదాపితని. సో నేనే బీజ ప్రదానం చేసినటువంటి తండ్రిని, మరి ప్రకృతి తల్లి వంటిది. కానీ పుట్టినటువంటి బిడ్డల రూపాలకి గుణాలకి వారి వారి కర్మలు వాసనలే కారణం. సో ప్రకృతి అని నడుస్తామని, ప్రకృతిలో విత్తనాలు వచ్చినాయి, ప్రకృతిలో ఎన్నో మొలకలు జరుగుతున్నాయి, ప్రకృతిలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ అన్నిటికీ బీజం వేసింది ఎవరు, నేను. కృష్ణుడు అన్నమాట, నేను అన్నిటికీ బీజం వేసిన వ్యక్తిని నేను అంటున్నాను కృష్ణుడు. సో ఒక్కోసారి మనం చూస్తే, మన చిన్నపిల్లప్పుడు స్కూల్కి పోయి సో పరిగెత్తుకుంటా ఇంటికి వస్తాం, ఇంటికి రాగానే టేబుల్ మీద ఏదైనా ఒక మనకు నచ్చిన ఐటమ్, హల్వానో లేకపోతే ఇంకేదైనా గులాబ్ జాము లేకపోతే ఇంకేదైనా కానీ రెడీగాడ స్పూన్ వేసేసి ఒక కప్పులో వేసి పెట్టేసి ఉంటారు అనమాట. మనం పరిగెత్తకుండా వచ్చేసి, అబ్బా నాకు భలే ఇష్టం ఉంది, నాకు నాకు నచ్చింది అక్కడ ఉంది, నాకు ఇష్టమైంది అక్కడ ఉంది అని చెప్పేసి టగడగా తీసుకుంటాం. ఇప్పుడు జనరల్ గా మనకి ఏం కనబడుతుంది, అక్కడ ఒక కప్పులో ఇది ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. ఓ, ఇప్పుడు కప్పే తయారు చేసేసిందా దాన్ని, ఆ కప్పే ఈ స్వీట్స్ ని తయారు చేసిందా, లేదు. సో కప్పు ప్రసాదానికి భౌతిక కారణం, అది భౌతిక కారణం అంటే ప్రసాదం మనకు డైరెక్ట్ గా కనబడతా ఉంది, దాంట్లో స్వీట్ నింపుకో ఉంది, కానీ సమర్థవంత కారణం ఎవరు? తల్లి. సో బిడ్డ వస్తుందని తెలిసి ఏది ఇష్టమో తెలుసు, ఇష్టమో ఏది ఇష్టమో తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ అది ఏర్పడింది. అంటే వెనకాల కనబడకుండా ఉండేటువంటి తల్లి సమర్థవంత కారణం, ఎఫిషియంట్ కాజ్. కానీ మిడిల్ కాజ్ ఇక్కడ ఏంటి? బౌల్. సో అట్లా మనం చాలా ఎగ్జామ్స్ ఇచ్చుకుంటే వెళ్ళచ్చు అనమాట. మన హాస్టల్ నుంచి తిరిగి వచ్చేసాము, తిరిగి రాగానే మనకు కావాల్సిన డ్రెస్సెస్ అక్కడ ఉన్నాయి, సైకిల్ అక్కడ ఉంది, బూట్లు అక్కడ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కావాల్సిన మన బట్టలు ఆడేసేస్తున్నారు, పోయి చూస్తే ఇవన్నీ ఎవరు అరేంజ్ చేసి పెట్టారు ఇట్లాగా. సో మనం వస్తున్నామని తెలిసి తల్లిలో తండ్రో ఎక్స్పెక్ట్ చేసి అతను రాగానే ఇట్లా కాలు కడుక్కుంటాడు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాడు, బాత్రూమ్కి వెళ్తాడు, వెంటనే హీటర్ కూడా ఆన్ చేసేసి ఉంటుంది అక్కడ, పోయి హీటర్ వెంటనే పోయి వేడి నీళ్ళు వచ్చేస్తుంటది. సో ఇవన్నీ కూడా మనం కానీ గమనించుకుంటూ వెళ్తే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంటెలిజెంట్ కాన్షియస్ అంటే చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి కానీ లేకుండా తన తన యొక్క సామర్థ్యంతో తన తెలివితేటలతో ఇవన్నీ కానీ అరేంజ్ చేయకపోతే ఏది కూడా ఇక్కడ ముందుకు సాగదు అనమాట. సో అది మనం పదే పదే గుర్తు చేసుకోవాలన్నమాట. మనం దీని వెనకాల ఎన్నిటి ఇంత ఇంటెలిజెన్స్ వెనకాల భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఎవరు అంటే కృష్ణుడు అంతే. ఇక్కడ మళ్ళీ శివుడు చేశాడు లేకపోతే బ్రహ్మ చేశాడు ఇక్కడ ఛాన్సే లేదు, ఎందుకంటే కృష్ణ డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, సర్వ యోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మగారి అహం, నేను బీజ ప్రదాతని, ఇంకెవరో కాదు ఆయనకి. ఎందుకు ఆయనకేం కర్మ పట్టింది చెప్పుకోవడానికి? నిజంగా ఆయన ఎవరి కిందో కానీ ఉన్నట్లేదు కృష్ణుడు. నేను కాదు బీజ ప్రదాత, ఆయన బీజ ప్రదాత అని డైరెక్ట్ గా ఎవరైతే మూలకారణం చెప్పేయచ్చు ఆయనకి, ఆయన పేరు చెప్పేయచ్చు కృష్ణుడు. ఎందుకు ఆయన స్పెసిఫిక్ గా ఎన్నో శ్లోకాస్ లో, నాకు తెలిసి 30-40 శ్లోకాస్ దాకా ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్ నంబర్ తెలీదు, కానీ అహం మమ మయి ఇవన్నీ ఈ పదాలన్నీ వాడుతున్నాడంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కృష్ణ మెయిన్ మెయిన్ కారణం అనమాట వీటన్నిటికీ మూలం, అన్నిటికీ మూల కృష్ణుడు అనమాట. కాబట్టి నేనే దర్శకుడిని, నేను దర్శకుడిని మాత్రమే, దర్శకుడిని మనం చూస్తుంటాం సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇంకేదైనా కానీ దర్శకుడు కనబడదు అక్కడ, కానీ దర్శకుడు ఇచ్చినటువంటి ప్రతి ఇన్పుట్ దర్శకుడి నుంచి అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి, దర్శకుడి నుంచే అందరు యాక్టర్లు కూడా ఆయన ఎలా ఆయన ఆయనకి ఫైనల్ గా డైరెక్టర్ తృప్తి పడాలన్నమాట వాళ్ళు చేసేటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ కి. కానీ డైరెక్టర్ అనమాట, సో కెమెరా వెనకాల నుంచి మొత్తాన్ని చేస్తుంటాడు ఆయన. సో కెమెరా వెనకాల మనకు కాదు కనబడ్డు, కానీ చూస్తే అద్భుతంగా హీరో హీరోయిన్ మిగతా యాక్టర్స్ అందరూ డిఫరెంట్ లొకేషన్స్ ఎన్నిగా నెత్తుకుంటే బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది, భలే నవ్విపించారు, భలే ఏడిపించారు, లేకపోతే భలే కొట్టుకున్నారు వీళ్ళు, భలే ఉన్నాయి గ్రాఫిక్స్. ఇదంతా మనం సృష్టిలో అద్భుతాన్ని చూస్తున్నామే గాని ఆ సృష్టి కనుక ఉన్న వ్యక్తి ఎవరు, దీన్ని ఇంత అద్భుతంగా చేశాడంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఉండాలి? సో ఆ సృష్టిలో నేను ఒక భాగం అయి ఉన్నాను, ఇంతమందిని డైరెక్ట్ చేయగలుగుతున్నాడు, ఇన్ని ఇన్ని మార్పులు తీసుకురాగలుగుతున్నాడు, అతని ఆజ్ఞ మేరకు అన్ని అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి, మరి అలాంటి వ్యక్తి నా కర్మ కూడా మార్చగలుగుతాడు కదా. నా కర్మ ఇంత వ్యవస్థల్ని ఆయన లేకుండా నడుస్తున్నాయంటే, కనబడకుండానే నడుస్తున్నాయంటే మనం ఇంకా హ్యాపీగా సరెండర్ అయిపోవచ్చు. ఉదాహరణకి అంబరీష్ మహారాజు. సో అంబరీష్ మహారాజు కింద కార్యములను నిర్వహించే మంత్రుల్లాగా, సో ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్, అంబరీష్ మహారాజు కింద కార్యములు నిర్వహించే మంత్రుల్లాగా. సో మంత్రులు చాలా తెలివైన వాళ్ళు, ఇన్ఫాక్ట్ చెప్పమంటే రాజుని గైడ్ చేసేవాళ్ళు వాళ్ళే, అన్ని 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 రకాలటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకొని సలహాలు ఇవ్వాలన్నా సూచనలు ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా స్కీములు కొత్త కొత్తవి బయటపెట్టాలన్నా మొత్తానికి అయితే మంత్రుల యొక్క దశాదిశలో రాజు నడుస్తాడు. కానీ రాజు సరే ఇప్పుడు మీది చేయండి అప్పుడే నెక్స్ట్ మంత్రులు స్టార్ట్ చేస్తాం చేయడం. సలహాలు ఇచ్చే వరకు సూచనలు ఇచ్చే వరకు మిగతా ఏమైనా కానివ్వండి, మంత్రులు చాలా పెద్ద పెద్ద పాత్ర పోషిస్తారు. అన్ని రకాలటువంటి ఇన్పుట్స్ ఇస్తారు రాజుకి, ఇట చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. కానీ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకుంది ఎవరు? మళ్ళీ రాజే. మళ్ళీ రాజు ఓకే చేస్తేనే మంత్రుల ముందుకు వెళ్తారు. చూడ్డానికి అన్ని మంత్రులు చేసినట్టు కనిపిస్తా ఉంది, కానీ వెనకాల రాజు ఆజ్ఞ లేకపోతే మంత్రులదే సొంత స్కీమ్ అయినా కూడా మంత్రుల యొక్క అది సొంతంగా వాళ్ళ తెలివితేటల నుంచి బయటకు వచ్చి రాజు చెప్పినప్పటికి కూడా రాజు శాంక్షన్ చేయకపోతే మంత్రులు కూడా అక్కడ పోయి కార్యం చేయలేరు. రాజు ఆజ్ఞ లేనిదే చైతన్యం ఉన్న మంత్రులే ఏమి చేయనప్పుడు, ఏ చైతన్యం లేని ప్రకృతి భగవంతుడి దశ నిర్దేశం లేని లేదా అధికారంలో కాకుండా ఎలా దానంతో అదే పనిచేస్తుంది? నేను చెప్పినట్టుగా మంత్రులు వాళ్ళ చైతన్య జీవులు. అంటే చైతన్య జీవులు అంటే ఏంటి? వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి కొంత శక్తులు ఉన్నాయి, వాళ్ళు కావాలంటే కొన్ని కార్యాలు కూడా చేసుకోవచ్చు, చేసేదానికి చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. అయినా కూడా ఆ మంత్రులు చేయరు. చైతన్యం ఉన్న, అధికారం ఉన్న, తెలివితేటలు ఉన్న, సామర్థ్యం ఉన్న మంత్రులే వాళ్ళందరూ వాళ్ళు చెయ్యరు. అది రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వస్తే తప్ప. అలాంటప్పుడు అసలు చైతన్యమే లేని, అసలు చైతన్యం లేదు, అసలు ప్రాణం లేని, జీవం లేని ఒక ప్రకృతి, మొత్తం పంచభూతాలు అంతా ఏముంది, అంతా కూడా జీవం లేనటువంటి అంశాలు లేదా పదార్థాలు అవి. మరి చైతన్యం ఉన్న వాళ్ళే అక్కడ ఏం పని చేయలేకపోతున్నారు, రాజు ఆజ్ఞ లేకపోతే. అలాంటప్పుడు భౌతిక ప్రకృతి నిండి మొత్తం దేంతో నిండిపోయి ఉంది, గట్టిగా నీరు, ఆకాశం, నిప్పు, గాలి, వీటితో నిండిపోయి ఉంది మొత్తం. అదే దానికి ఏమైనా జీవం ఉందా? దేనికి జీవం లేదు. వాటితో అవి అవి ఆలోచించగలుగుతాయా? ఆలోచించలేవు. కొన్ని వాళ్ళని అవి సమర్థవంతంగా అవి ఏమైనా చేయగలుగుతాయా? చేయలేవు. మరి చైతన్యం ఉన్న వాళ్ళే ఇక్కడ ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రకృతి మాత్రం దానంతా అది ఎలా చేయగలుగుతుంది? బ్యాక్గ్రౌండ్ లో వ్యక్తి లేకపోతే లేదా ఆయన స్ట్రాంగ్ కంట్రోల్ లేకపోతే ప్రకృతి ఎటువంటి జీవం లేని, తెలివితేటలు లేని, సామర్థ్యం లేని ప్రకృతి ఎలా చేసుకుంటూ వెళ్తుంది? అవకాశాలు లేవు అసలు. సో అందువల్ల మనకి జీవం ఉన్న వాళ్ళే ఆజ్ఞ కోసం వెయిట్ చేసినప్పుడు అసలు జీవమే లేని వాళ్ళు చచ్చినట్టు ఆజ్ఞ ఎవరో ఆజ్ఞ మేరకు అది నడుస్తా ఉండాలి. సో ఏంటి ఆజ్ఞ? సత్య సంకల్ప శక్తి. సో భగవంతుడి యొక్క సంకల్పము మరియు తన శక్తి అయిన ప్రకృతి జీవుల కర్మ వాసన కారణంగా ఈ విశ్వంతో పాటు స్థావర జంగములు మరలా మరలా సృష్టించబడుతున్నాయి. సో సత్య సంకల్ప శక్తి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇది గత క్లాసెస్ లో. సో సత్య సంకల్ప శక్తి అది కూడా భగవంతుడి యొక్క శక్తి. జస్ట్ ఆయన తలుచుకుంటేదాలన్నమాట కార్యాలు అయిపోతాయి అక్కడ. ఇప్పుడు మనము తలుచుకుంటాము, తలుచుకున్న తర్వాత వాటి ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ మనం అన్ని సామాన్లు లేదా ఇంకా వస్తువులన్నీ సమకూర్చి పెట్టాలా? మనం ఏదన్నా పిలవాలి, ఇప్పుడు మీరు చేయండి అని ఆజ్ఞయిస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. ఇది జీవుడు యొక్క స్థితిలో స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమం. ముందు సంకల్పం పెట్టుకోవాలా, తర్వాత కార్యంలో దిగాలి, ఆ తర్వాత అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. మనం అనుకున్నట్టుగా కార్యం పూర్తి కావచ్చు, పూర్తి కాకపోవచ్చు. కానీ కృష్ణుడు అట్లా కాదనమాట. జస్ట్ తలుచుకుంటే చాలు మొత్తం పూర్తి అయిపోతుంది, క్షణం కాక ముందరే అంత బలంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రకృతి అంతా కూడా ఎలా నడుస్తూ ఉంది, కృష్ణుడి యొక్క సత్య సంకల్ప శక్తితో ఎంత నడుస్తూ ఉంది. జీవులు కూడా ఆడ ఆడికి వస్తున్నారు, వాళ్ళు కాని వాళ్ళ రూపాలు మరి వాళ్ళ యొక్క వాళ్ళ రూపాలకు కారణం అయితే ఆయన కాదు. ఎవరు వాళ్ళు వాళ్ళు గత జన్మలో చేసిన కర్మ వాళ్ళకు ఉండేటువంటి వాసనలు బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. సో అక్కడైతే కారణం లేదు, అది జీవులే కారణం అనమాట. గత జన్మపు వాసనలు వాటికి కారణం కాబట్టి మళ్ళీ వాళ్ళు వివిధ రూపాల్లో పోతున్నారు. లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం కదా, సో వర్షము కారణం అన్ని రావడానికి, అన్ని రకాల పంటలు రావడానికి. మరి వేరు వేరు పంటలు ఎందుకు వస్తున్నాయి, దానికి వర్షం కారణం కాదు, ఆ రైతు వేసిన విత్తనాన్ని బట్టి, అలాగే వాళ్ళు వేసిన కర్మ వాసనలు బట్టి ఇక్కడ రూపాలు వస్తున్నాయి అన్నమాట. సో మంత్రిక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఈ ప్రకృతి భగవంతుని యొక్క దశ నిర్దేశం ఆదేశాల మేరకే విస్తరించి ప్రేరణ పొంది విశ్వమును మరియు స్థావర జంగులు మరణమల సృష్టించడం జరుగుతుంది. సో మనకి ప్రూఫ్ కావాలి కదా, ఎక్కడుంది ఇట్లాగా కృష్ణుడే లేదా భగవంతుడు ఈ ప్రకృతి వెనకాల ఉన్నాడని. ఎవరు ఎక్కడ ఎక్కడుంది ప్రూఫ్ అంటే మంత్రికా ఉపనిషత్తు 4వ శ్లోకంలో ఉంది అనమాట. అఫ్కోర్స్ ఆల్రెడీ ఆయన భగవద్గీత చెప్పాడు ఒక పాయింట్, మయా దక్షిణ ప్రకృతి స్వైత సహచరాచరం హేతు నారాయణ కౌంటేయ జగద్వీ పరివర్తతే చెప్పున్నాడు. బట్ స్టిల్ మనకు ఒక ప్రూఫ్ కావాలి, ఇక్కడ కాకుండా ఇంకెక్కడ చెప్పున్నారా, ఎందుకు నేను నిరాకారం ఎందుకు అనుకోకూడదు భగవంతుణ్ణి, లేదా ప్రకృతికి ఇంత అద్భుతంగా వనరులు ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు అనుకోకూడదు ప్రకృతి పనిచేస్తుందని. లేదు, ఒక్క ఒక్క బుక్ లో కాదు, అనేక పుస్తకాల్లో దీని వెనకాల ఒక శక్తి అదే భగవంతుడు ఉన్నాడు అని. అందుకే ఇక్కడ చూసాడు ప్రకృతి భగవంతుని యొక్క దశానిర్దేశం లేదా ఆదేశాల మేరకే విస్తరించడం ప్రేరణ పొందుతుంది. దేనికి? స్థావర జంగముల యొక్క సృష్టించడానికి, లయం చేయడానికి అది ప్రేరణ తీసుకుంటా ఉంది. సో భగవంతుడి విషయంలో కర్త మరియు తటస్థ పరస్పర విరుద్ధ పదాలు కాదు, ఎందుకంటే సామీప్యతగా ఉంటూ అన్ని అంశాలను పరిశీలిస్తాడు. ఒక పక్కేమో కర్త ఆయన, ఇంకో పక్కేమో తటస్థ. అదేంది, కర్తగా ఉండేవాడు తటస్థ ఎట్ అవుతాడు, ఏదో ఒకటి చేస్తాడు కదా అతను, ఎవరికో ఏదో ఒకటి చేస్తాడు. డూయర్ విల్ డూ సంథింగ్ టు సమ్వన్. కానీ ఇక్కడ డూయర్ నేనే కానీ న్యూట్రల్ కూడా నేనే అంటున్నాడు. డూయర్ న్యూట్రల్ ఎట్ అవుతాడు, చేసేవాడు ఎవరికో ఒకటి న్యాయం, ఒకటి అన్యాయం జరగాల్సిందే. సో కామ్గా అందరికీ న్యాయం చేయలేడు. కానీ ఇంకోటి ఏమంటే తటస్థ అయితే ఇద్దరికి న్యాయం చేయగలను, నాకు పని లేదు అంతో, మీ ఇష్టం మీరు అడగ కొట్టుకోండి, నేను మాత్రం ఉన్నాను. అందుకే మన ఎగ్జాంపుల్ మన జడ్జ్ ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. కర్త ఆయన, దేని కర్త? శిక్ష పడ్డానికి కర్త ఆయన, శిక్ష వేయడానికి కర్త ఆయన. శిక్ష వాళ్ళు పడింది, వాడి గురి శిక్ష పడింది, వాడికి ఏమో యావజీవ కారాగారం శిక్ష పడింది, వాడికి ఏమో ఒక 3 సంవత్సరాల శిక్ష పడింది, ఒకటికేమో ఏ తప్పు చేయలేదు కాబట్టి నష్టపరిహారం కింద కొంత పారితోషికం వచ్చింది. అంటే ఒకరు ఒకరికి ఏమో ఈ శిక్ష, ఇంకొకరికి ఏమో ఇంకో శిక్ష, ఇంకొకరికి. దీనికి కారణం ఎవరు? కర్త ఎవరు? జడ్జ్. ఎందుకంటే ఆయన ఆదేశం ఇచ్చాడు, అందుకే వీళ్ళకి అది శిక్షలు పడ్డాయి. డూయర్, డైరెక్ట్ డూయర్ ప్లస్ తటస్థ ఏంటి? న్యూట్రల్. న్యూట్రల్ ఎందుకని? వాడు శిక్ష పడినా ఇంకోటి డబ్బులు వచ్చినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేరేపించాలా. ఒకరు ఇట్లా చంపమనో లేకపోతే దొంగతనం చేయమనో లేకపోతే ఇంకోరికి నువ్వు మంచి చేయమని చెప్పి నేనేం ప్రేరేపించలేదు, అది నాతో సంబంధం లేదు. ఆ విషయం నేను న్యూట్రల్. కానీ శిక్ష అమలు శిక్ష వేయడంలో నేను కర్తని. అట్లానే ప్రకృతిని తయారు చేయడంలో శిష్యుడి యొక్క పాత్ర ఉంది ఖచ్చితంగా, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు బట్ ఆయన ఆజ్ఞ ఉంది. కానీ వాళ్ళ కర్మ అనుభవించడానికి, రకరకాల పరిస్థితులు అనుభవించడానికి మాత్రం కృష్ణుడు కారణం కాదు. సో అది పాయింట్ అనమాట. ఇంకోటి ఎందుకంటే సామీప్యతగా ఉంటూ అన్ని అంశాలను పరిశీలిస్తాడు, పక్కనే ఉంటాడు. అవసరం మేరకు చేస్తాడు అంతే. సో చిన్నపిల్లలు పక్కనే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక కార్యం చేయించాలన్నా చేయించకూడదన్నా పక్కనే ఉండి చూపిస్తూ నడిపిస్తూ ఉంటారు అండి. అట్లా సామీప్యత, దానికి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇది ఇది ఎలా అంటే సుగంధంతో సామీప్యతను బట్టి దాని ప్రభావం చూపుతుంది. సుగంధంతో సామ్యతను బట్టి దాని ప్రభావం చూపుతుంది విష్ణు పురాణం. ఇప్పుడు నేనున్నాను, పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి సుగంధం వస్తా ఉంది. సుగంధం చెట్టును వదిలేసింది, నా దగ్గరకు వచ్చింది, నేను పీల్చాను, నేను పీల్చాను సుగంధం. సో నేను పక్కన ఉండడం వల్ల సామీత సామీప్యతగా ఉండడం బట్టి దాని ప్రభావం నాకు చూపించింది. అంటే ఆడ చెట్టు కారణం ఒక పక్క, కానీ అది డైరెక్షన్ ఇవ్వాల, నీ దగ్గరకు పోవాలనే డైరెక్షన్ ఇలా, నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్ గా నీకు అది అందింది. సో సామీప్యత, సామ్యతను బట్టి మనకి దాని ప్రభావం వచ్చింది. ఆ చెట్టేమో దాంతో అది వెదజల్తూ వెళ్తుంది, పర్టికులర్ గా ఈ వ్యక్తికే ఇయ్యాలి, ఈ వ్యక్తికే చెయ్యాలి అట్లా ఏం లేదు. మనం పక్కన ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ దాని ప్రభావం మన మీద పడింది. అట్లాగే కృష్ణుడు ప్రకృతికి సమీపంగా ఉన్నాడు, సమీపంగా అంటే దాన్ని దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. బట్ భగవుని యొక్క ఆజ్ఞ మేరకు దాంట్లో అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి అది. సో ఆ విధంగా ఇది విష్ణు పురాణం రాస్తున్నారు అనమాట. ఇట్లాగా ఇక్కడ వాసన కలిగిన వారికి భూమికి ప్రత్యక్ష సంబంధం లేదు, అలాగే భగవంతుడికి ఈ సృష్టికి ప్రత్యక్ష సంబంధం లేదు. సో కృష్ణ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆజ్ఞ మేరకు శక్తులను నడిపిస్తా ఉన్నాయి అన్ని కూడా, అంటే ప్రత్యక్ష సంబంధం లేదు కానీ ప్రభావం ఉంది. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఆ విధంగా సో ఈ శ్లోకంలోకి వెళ్తే కనుక సో కృష్ణుడు స్వయంగా తనకు తానుగా ఈ ప్రకృతి తన యొక్క అధ్యక్షతను నడుస్తుందని చెప్పేసి క్లియర్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని మనం చూసుకోవచ్చు అనమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు జనరల్ గా మనకి ఫిజిక్స్ లో చెప్తారు అనమాట, అంటే ఇది ఎగ్జాక్ట్ డైరెక్ట్ గా దీని అంటే ఇది దాని ఏమంటారు, ఇది కొనసాగింపేం కాదు బట్ ఇప్పుడు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో అది అంత వేడి ఎలా వస్తుంది, అంత వెలుగు ఎలా వస్తుంది అని అంటే మన దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ లో డైరెక్ట్ గా ఏముంటుంది అంటే అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్యూజన్ రియాక్షన్స్ నడుస్తున్నాయి అని చెప్తారు. న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్యూజన్ సో నడుస్తున్నాయి కాబట్టి అంత వేడి వస్తుంది, కాబట్టి అంత వెలుగు వస్తుంది అంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరు వెళ్ళి చూశారు దాంట్లో ఫ్యూజన్ ఫ్యూజన్ రియాక్షన్స్ నడుస్తున్నాయి? ఒకవేళ నడుస్తా ఉంటే అవి ఎట్లా ఎందుకు అవి అక్కడ ఏ విధంగా ఇవి ఈ కాంబినేషన్ లో ఫ్యూజన్ 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 ఇవన్నీ ఎలాగ వాటిలో అవి ఎలాగవుతున్నాయి, ఎలాగయ్యి ఈ వేడి వెలిగిస్తా ఉంది? ఎవరు పోయి చూడలేదు, పోలేము కూడా దగ్గరికి. మరి ఎవరు చెప్పారు ఇది, ఎవరు స్టార్ట్ చేశారు ఈ విధంగా? అంటే ఏమండి అర్థం, సూర్యుడు వాటిని ఆయనే వచ్చాడు, ఈ సృష్టిలోకి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు, దానికి ఏదో వాళ్ళ సొంత ఒక థియరీ ఇచ్చేస్తారు, దాంట్లో ఫ్యూజన్ ఫ్యూజన్ రియాక్షన్స్ నడుస్తున్నాయి అంటారు. బట్ ఎవరు పోయి టెస్ట్ చేసింది లేదు, ఎవరు పోయి ఆ రేస్ ని తీసుకొని వచ్చి క్యాల్కులేట్ చేసుకొని ఇవి ఈ రేస్ కాబట్టి ఖచ్చితంగా ఇది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఏ ఉంది అక్కడ, ఇంతవరకు ఎవరు చెప్పలా చూడలేదు. బట్ పుస్తకాలు అంతా కూడా ఇప్పుడు మనకి ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, సూర్యుడులో ఏం జరుగుతా ఉంది అంటే ఫ్యూజన్ ఫ్యూజన్ రేట్ నడుస్తున్నాయి అని చెప్పేస్తారు. అంటే ఊరినే గుడ్డిగా రాయేస్తాం అనమాట. మనం ఇప్పుడు కూడా అడిగింది లేదు ప్రశ్న, అంత పక్కాగా ఇంత వేడి ఇంత వెలుగు ఉంటేనే ఈ సృష్టి అంతా నడుస్తా ఉందని చెప్పి, ఈ సృష్టి అంతా నడుస్తా ఉంది, ఆహారం వాళ్తా ఉంది, తర్వాత వర్షం పడతా ఉంది, ఎన్నెన్నో థింగ్స్ మెయింటైన్ అవుతున్నాయి అన్నమాట కేవలం సూర్యుడి వల్ల. ఎగ్జాక్ట్ గా సూర్యుడిని అలాగ పెట్టి వాటితో ఇంత లాభం రావాలని, వాటితో ఇంత ప్రక్రియ జరగాలని, వీటితో ఒక సైకిల్స్ నడవాలని, వాటర్ సైకిల్ అంతా కూడా సూర్యుడు వల్లే అంత సిస్టమేటిక్ గా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే ఫిజన్ ఫ్యూజన్ నడుస్తున్నాయి, బట్ ఆ ఫిజన్ ఫ్యూజన్ ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ఎవడో ఒకటి ఇనిషియేట్ చేయాలి కదా. ఒక ఒక అణువుని ఇంకో అణువునైనా వాడు ఎవరెవరు కొట్టాలి కదా, దాన్ని కొలైడ్ చేయాలి కదా, ఎవరు చేశారు దాన్ని. సో పాయింట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థీరీయే తప్పు, ఎందుకంటే నా చెప్పినట్టుగా చైతన్యం లేని జీవాలు జీవం వాటితో అవి దాని చాలా తెలివిగా వాటిని అవి సమకూర్చుకొని అవి ఎలా అర్థవంతంగా తెలివి లేకుండా ఏ ప్రాణం లేనటువంటి అది ఈ సృష్టిలో మనకి ఆహారం రావడానికి నీళ్లు రావడానికి ఎంతో మంది జీవరాశులు ఇక్కడ జీవించడానికి ఎలా సాధ్యపడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు చదివేటప్పుడు మనం ఎవరు ఆ క్వశ్చన్ వేసింది లేదు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వ్యవహరించింది లేదు. బట్ ప్రభుపాల వారి దయ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమే కదా ఇదంతా అని. సో మీకు నిజంగా ఆ ఆస్పెక్ట్ లో మీకు కానీ చాలా క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే మాత్రం జీవ నుండి జీవన పుస్తకం తీసుకోండి. సో జీవ నుండి జీవన ఈ పుస్తకంలో ప్రభుపాల వారి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చి ఉంటారు అనమాట. సో ఆ విధంగా నాకు జస్ట్ గుర్తొచ్చింది అనమాట. సో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి 9.4 నుంచి 9.10 దాకా వెళ్తే కనుక, సో కృష్ణుడు ఏ విధంగా ఈ సమస్య భౌతిక సృష్టిని ఏ విధంగా ఆయన సృష్టిస్తున్నాడు, లేదా కంట్రోల్లో పెడుతున్నాడు, లేదా నడిపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఆయన తన యొక్క ఐశ్వర్య జ్ఞానాన్ని అట్లీస్ట్ కొంతమేరకు మనకి అవగాహన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. మయా తదమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం ద్వేషవస్థిత. సో ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడి ఉన్నది, సకల జీవులు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి అంటే నా మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. నేను ఆధారంగా కాకపోతే, నేను షెల్టర్ ఇవ్వకపోతే ఈ జీవులు కానివ్వండి ఈ ప్రకృతి కానీ ఏది కూడా ఇక్కడ నడవదు. కానీ నేను వాటిలో లేను అంటే నేను మాత్రం వాటి మీద ఆధారపడి లేను, నేను స్వరాట్ ఇండిపెండెంట్, నేను నాకు నేను లేకపోతే అవి ఉండలేవు కానీ అవి లేకపోయినా నేను ఉండగలను. కాబట్టి ఇక్కడ కానీ నేను వాటిలో లేను అంటే అది అర్థం అన్నమాట. అలాగే 9.5 నచమస్తాని భూతాని పశ్చమే యోగమైశ్వరం భూత బృందాచ భూతస్థో మమాత్మ భూత భావన. అయినా సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు, నా యోగమైశ్వర్యం అని చూడండి, నేను సకల జీవులకు పోషకుడిని అయినప్పటికీ, నేను సర్వత్రా ఉన్నప్పటికీ, సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను. ఇందాకేమో అవి నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అంటున్నాను. నేను అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు యాక్చువల్ శ్లోకం ఇచ్చినప్పుడు ఈ ఉండదు అనేది కాదు ఉండను అనే పాయింట్ వచ్చి చెప్పాను. యాక్చువల్గా అది క్షమించాలి, అది కాదు యాక్చువల్గా ఉండదు అనే పాయింట్ అనమాట ఇది ఉండదు అని. కానీ ఇక్కడ ముందు శ్లోకమేమో నాలో ఉంటాయి అంటున్నాడు, ఇప్పుడేమో నాలో ఉండదు అంటున్నాడు. అక్కడే ఉన్నాయి అన్నాడు, ఇక్కడ ఉండదు అంటున్నాడు. ఇక్కడేంటి కారణం అంటే ఉండదు అని అంటే భౌతిక పదార్థంగా నాలో ఉండదు అని, నాలో నిలిచి ఉండదు, నేను వేరుగా ఉంటాను అని. పోతే అక్కడేమో నా మీద ఆధారపడవు అని ముందు శ్లోకంలో, ఇక్కడేమో ఈ భౌతిక పదార్థాలన్నీ ఇవన్నీ ఎక్కడున్నాయంటే అవి తనీగా ఉన్నాయి, బట్ ఆయన ఆజ్ఞ మేరకు నడుచుకుంటున్నాయి. ఇక్కడ పాయింట్ నాలో నిలిచి ఉండదంటే డైరెక్ట్ గా అవన్నీ కూడా నాది ప్రసన్న సచ్చిదానంద స్వరూపం కదా, ఇవన్నీ కూడా నాలో ఉండవు. ఈ భౌతికమైనటువంటి అంశాలు, భౌతికమైన పంచభూతాలు, ఈ ప్రకృతి, ఇవన్నీ కూడా నాలో ఉండవంటే నేను భౌతిక వ్యక్తిని కాదు, ఇవన్నీ నాలో ఉండడానికి అని అలా చెప్తున్నమాట. నాలో ఉండదు, నా యోగం ఐశ్వర్యం చూడు, నేను సకల జీవులను పోషకుడిని అయినప్పటికీ, నేను సర్వత్రా ఉన్నప్పటికీ, సమ సృష్టికి పరమ మూలమైన ఈ జగత్తులో నేను భాగాన్ని కాను, జగత్తులో నేను భాగాన్ని కాను, అవి నాలో ఉండవు. అంటే నేను సెపరేట్ గా ఎక్కడో ఉంటాను, నేను గోలోకంలో ఉంటాను. మరి ఎట్లా లోపల అన్నింటిలోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు? నా శక్తులతో నేను అన్నింటిలోకి వెళ్తున్నాను, నా పురుష అవతారాలతో, కర్ణదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు, దాంతో నేను అన్నింటిలో వెళ్ళగలుగుతున్నాను. కానీ నేను మాత్రం దీంట్లో భాగం కాదు. చూడండి, కృష్ణ యొక్క పర్సనాలిటీ సెపరేట్ చెప్తున్నాడు ఇక్కడ, కృష్ణుడి యొక్క పర్సనాలిటీ సెపరేట్ చేసేస్తున్నాడు. ఇది నా యోగం ఐశ్వర్యం, నేను సెపరేట్ గా ఉండగలుగుతాను, ప్లస్ అట్ ద సేమ్ టైం వాటిలో నేను ఎంటర్ అవ్వగలుగుతాను. ఓకేనా, వెళ్ళి వాటిలో నేను భాగాన్నితే నేను కాదు. అవేవి నాలో, నాలో ఆ భౌతిక పదార్థాలన్నీ కూడా, భౌతిక అంశాలు ఏవి కూడా నాలో నిలిచి ఉండదు. ఏది ఈ సచ్చిదానంద స్వరూపంలో నిలిచి ఉండదు. సో ఆ పాయింట్ అనమాట. సో అప్పుడు సమ్థింగ్, ఎక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యి నేను సరిగ్గా చేయలేదు, క్షమించాలి. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేది అనమాట, ఉండదు అనే పాయింట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ భౌతికమైనటువంటి ఆ పదార్థాలు నాలో నిలిచడం, అంటే ఈ సచ్చిదానంద స్వరూపంలో ఆ భౌతిక పదార్థాలు ఏవి కూడా ఇక్కడ ఇమ్మడవు, అవి సపరేట్ గానే ఉంటాయి, నేను వాటిలో భాగాన్ని కాను. కానీ నా ఆజ్ఞ మేరకు అని నడుస్తాను, నేనే వాటి పోషకుణ్ణి నేనే. ఇది యోగం ఐశ్వరం. కృష్ణుడు తాను ఏ విధంగా అన్ని చేస్తున్నట్టే ఉన్నాడు, కానీ ఏమీ చేయనట్టుగా కనిపిస్తున్నాడు. సో అంటే మనలాంటి వాళ్ళము ఇంత సృష్టిని సృష్టించి ఇంత అద్భుతంగా జనరల్ గా మనకు ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఎన్నెన్నో ఏది చేసినా మనం బంధకంలోకి వెళ్ళిపోతాం. మనం ఏది చేసినా సరే మనకి స్వతహాగా వెళ్ళిపోతాం అనమాట, స్వతహాగా. అంత పెద్ద జడభరతుడు అంత చేసి కూడా, అంత వైరాగ్యం ప్రదర్శించి కూడా రాజ్యాలను వదిలేశాడు, భార్య బిడ్డలను వదిలేశాడు, ప్రజలను వదిలేశాడు, సిరి సంపదలు వదిలేశాడు, కానీ ఒక జింక చిన్న పిల్లలకి అటాచ్ అయిపోయాడు. అంటే భగవంతుడు ఎప్పటికీ అటాచ్ కాడు. అది వన్ ఆఫ్ ది, అది ఒక యోగం ఐశ్వర్యం. అట్లా చాలా యోగం ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆయన భౌతిక సృష్టిలో నడిచేటువంటి అనేక అంశాలకి తాను ఎట్లా రిలేటెడ్ తాను జస్ట్ ఆ ఒక యోగం ఐశ్వర్యం గురించి మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇన్ని చేసి కూడా ఆసక్తి లేకపోవడం అనేది అది అసాధ్యం అనమాట. అంటే బద్ధజీవుడి వల్ల అది కాదు, అది భగవంతుడి వల్ల మాత్రమే అవుతుంది అనమాట. అది సో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని మత్సానిత్యోపదారయ. దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, ఎట్లా వాయు ఆకాశం రెండు కలిసినట్టే ఉంటాయి. వాయువు ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. కానీ రెండు కలుస్తాయా? కలవు. కానీ వాయువు ఆకాశం మీద ఆధారపడిపోయింది, కానీ ఆకాశం వాయువు మీద ఆధారపడలేదు. సో ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు అనమాట, మనం ఎలాబరేట్ గా మనం చెప్పుకున్నాము. సో 9.7 లో సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి యాది మామికం కల్పక్షయే పునస్థాని కల్పదౌ విసృజామ్యహం. సో కల్పాంతంలో సమస్త భౌతిక సృష్టిలు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి, వేరొక కల్పారంభంలో నా శక్తి చే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. సో ఇక్కడ ఒకదేం చెప్పండి, కారదక్షాయ విష్ణు మాటలు డైరెక్ట్ గా మనకి వినిపిస్తుంది. సో నాలో వస్తున్నాయి, నాలో ప్రవేశిస్తున్నాయి, నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి, దశ అంటే తర్వాత నేనే వాటిని తిరిగి సృష్టిస్తున్నాను అనమాట. మీరు చెప్పాలంటే గత శ్లోకంలో భగవంతుడు ఎలా పోషిస్తున్నాడు చెప్పాడు, ఈ శ్లోకం నుంచి ఒకటి రెండు శ్లోకాలు ఆయన ఎలా సృష్టిస్తున్నాడు, ఎలా ఆయన మళ్ళీ లయం చేస్తున్నాడు, ఆ అంశాల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. 9.8 లో ప్రకృతిం స్వామి వస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. మళ్ళీ ఇంకో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, సృష్టి తర్వాత ప్రళయం. సమస్త జగత్తును ఆధీనంలో ఉన్నది, నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతోంది, నా సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది. సో భౌతిక ప్రకృతి అప్రయత్నంగా వాటి ఆటోమేటిక్గా ప్రకటమవడము లయం చేయడం, ప్రకటమవడం లయం చేయడం ఆటోమేటిక్ చేసినట్టు కృష్ణుడు, అదంతా నా ఆధీనంలో ఉంది అనుకోడు. సో చెప్తూ ఎక్స్ప్లెనేషన్ లో మాత్రం ఇవన్నీ నాకంటూ ఉండే, కానీ జీవుల యొక్క రూపాలకు కానీ జీవుల యొక్క స్థితిగతులకి పరిస్థితులకి మాత్రం నేను కారణం కాదు, వాటి కర్మ వాటి వాసనలే కారణమైన చెప్తాను. కృష్ణ జస్ట్ ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, ఆ ఆ కర్మలో లేదా ఆ కోరికలో ఆ వాసనలో తీర్చుకోవడానికి జస్ట్ అని హెల్ప్ చేస్తున్నాడు. బట్ మొత్తం నిర్ణయాలన్నీ కూడా ఆ ఆలోచనలన్నీ కూడా జీవుడి. నచ మాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు, నేను నరస్తునిలాగా కూర్చోండి, ఈ భౌతిక కర్మలన్నింటి నుండి సదా అనాసక్తుడై ఉంటాను అని చెప్తున్నాను అనమాట. కాబట్టి సో నువ్వు ఎన్నో కార్య నిమగ్నమైనప్పటికీ ఎందుకు బద్ధుడు కావు అంటే, నేను ఉదాసీనంగా ఉంటాను, ఎందుకంటే నేనేమి ఆశించను దాంట్లో నుంచి, నేనే దాని నుంచి నేనేమి కోరుకోను. కాబట్టి ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు దాని వెనకాల మనకు ఒక కోరిక ఉంటే ఆ కార్యం మనల్ని బంధించేస్తుంది. అదే నేను నాకు నేను నాకు దాని వెనకాల ఎటువంటి ఆసక్తి లేకపోతే, ఆ కార్యం చేయడానికి నాకు ఎటువంటి ఆసక్తి కానీ లేకపోతే, నాకు నాకు ఏ లాభం లేకుండా నేను చేస్తున్నట్లయితే నన్ను ఏ బంధకము నన్ను ఏది నన్ను బంధించలేదు. కాబట్టి జీవులు మ్యాక్సిమం వాళ్ళ యాక్షన్స్ అన్ని కూడా వెనకాల కారణం ఉంది, వెనకాల బలమైన ఏదో ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ బంధకాల్లోకి వెళ్తారు. నేను మాత్రం ఇన్ని కర్మలు చేసినప్పటికి కూడా, అన్ని కార్యాలు చేసినప్పటికి కూడా నేను బంధకంలోకి పోను, ఎందుకంటే నేను నేను ఏమి ఆశించకుండానే నేను ఈ కార్యాలు చేస్తున్నాను. ఏంటి అంటే జీవుడి యొక్క కోరికల్ని ఫెసిలిటేట్ చేస్తున్నా అంతే, దాంట్లో నాకు ప్రత్యక్షంగా నాకు వచ్చే లాభం ఏమీ లేదు అని కృష్ణుడు అన్నాడు అనమాట. ఇప్పుడు 9.10 లో మయధ్యక్షేణ ప్రకృతి స్వయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తన. సో కృష్ణుడు క్వశ్చన్ ఏంటి, నువ్వు ఉదాసీనంగా ఉంటున్నావు అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఉదాసీనంగా ఉంటున్నావా అంటే లేదు, ఉదాసీనంగా అంటే మరీ అసలు పట్టించుకున్నట్టు కాదు లేదా నా కంట్రోల్ అసలు లేనట్టే కాదు ఉదాసీనంగా, బట్ మొత్తం నా ఆజ్ఞ మేరకు నడుస్తున్నాయి, బట్ నా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఒక సమర్థవంత కారణాన్ని, నేను భౌతిక కారణాలు మన కంటికి కనిపిస్తాయి, సమర్థవంత కారణం మనకు కనబడదు అనమాట. సో ఆ విధంగా ఈరోజు సెషన్లో కంప్లీట్ చేసుకుంటున్నాం. సో రేపు సో సండే కూడా రేపు భగవద్గీత తీసుకొని మండే భాగవతం తీసుకుంటాం. శ్రీల ప్రభుపాదకి జయ, అనంతకోటి వైష్ణవునికి జయ, యుగధర్ మరిణామ సంకీర్తనకి జయ, ఇతాయి గౌర్ ప్రేమ మంత్రి.